ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ గణేష్ కుమార్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. అనాది అయిన నాదాన్ని సాధనంగా ధరించి భక్తి భావన వీచికల్ని ప్రజలకు పంచిన వారెందరో మహానుభావులు. అందుకు నిలువెత్తు నిదర్శనం శ్రీ త్యాగరాజస్వామివారు. నాదయోగి అయిన త్యాగరాజస్వామి అన్నింటినీ వదిలి కేవలం తన రాముడే తనకి సర్వస్వం అని భావించి తన జీవితాన్ని రాముని పాదాల చింత ధారపోసిన త్యాగజీవి. శ్రీరామచంద్రమూర్తిని అనన్య భక్తితో కీర్తించి సాక్షాత్కరింపజేసుకున్న ధన్యజీవి ఈయన. పరమార్థ సాధనకి భక్తిపూరితమైన సంగీతమే సన్మార్గమని బోధించిన శ్రీ త్యాగరాజస్వామివారి 174వ ఆరాధనా మహోత్సవాన్ని ఇటీవల పుష్యబహుళ పంచమినాడు జరుపుకున్నాం. సాక్షాత్తు మన సాయిరాముడే ఆ భక్తాగ్రేసరుణ్ణి అనేకమార్లు వారి ఉపన్యాసాలలో కొనియాడటం మనందరికీ తెలిసిన విషయమే. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతులలో మొదటిదైన జగదానందకారక అన్న కృతిపై స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు అందిస్తున్న వ్యాఖ్యానాన్ని వింటూ సాయిరామ ప్రేమలో తరిద్దాం.
రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయిరామ్ నమస్కారం. నేడు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలలోని మొట్టమొదటి కృతి నాటరాగంలోని జగదానందకారక అన్న కృతి మీద చర్చ చేసుకుందాం. పల్లవిలో త్యాగరాజస్వామి ఎత్తుగడలోని రాముణ్ణి ఉద్దేశించి జగత్తునకు ఆనందం కలిగించేవాడ జగదానందకారక, ఈ జగత్తులో ఆనందం అనేది ఏది ఉందో అది మొత్తాన్ని ఆనందానికి మూలరూపము మూల కారకుడవు నువ్వే అని సంబోధించడం జరిగింది. జగదానంద కారక అని సంబోధన. దాని తర్వాత అటువంటి రాముని సంబోధించిన తర్వాత నిన్ను నేను ఎందుకు సంబోధిస్తున్నాను నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, పరితపిస్తున్నాను అన్నదానికి సంకేతంగా ఆ రాముడే సకల జీవుల యొక్క ప్రాణ నాయకుడు, ప్రాణాన్ని కంట్రోల్ చేసేవాడు, ప్రాణం సృష్టించేవాడు, ప్రాణాన్ని నిలిపేవాడు అన్న భావం వచ్చేట్టు జయ జానకి ప్రాణనాయక అని. మనం మామూలుగా బయట మాట్లాడుకున్నట్టు ప్రాణనాయక జానకి ప్రాణనాయక అనుకుంటే కృతయుగంలోని సీతామ్మవారు జానకి ప్రాణనాయకుడు, రాముడు గనక ఆ విధంగా రామచంద్రుని మళ్లీ సంబోధించినట్టు మనము భావించవచ్చు. కానీ ఇందులోని అంతర్భావం తీసుకుంటే ప్రతి జీవుడు కూడా జరించడం అంటూ జరిగితే జానకి అన్న పదానికి అర్హుడు. కాబట్టి అటువంటి జానకి ఆ ప్రాణాన్ని ఇచ్చేది, ప్రాణాన్ని నిలిపేటి నాయకుడు, ద లీడర్ ఎవరు అంటే రామచంద్రుడు అవుతున్నాడు. కాబట్టి జయ జానకి ప్రాణనాయక. మరి ఇక్కడ జయ జానకి అన్న పదము ఎందుకు ఉపయోగించారో ఆలోచిద్దాము. జయ జానకి అంటే జయప్రదంగా ఈ ప్రాణాన్ని నిలుపుకుంటూ ఒక మానవుడు తన జీవితం మొత్తము బ్రతికి ఆ జీవితానికి ఒక పరమార్థం అనేది కనుక్కోగలిగితే అటువంటి జీవితం జయప్రదం అని చెప్పచ్చు. కాబట్టి ఎటువంటి ప్రాణనాయకుడు అంటే ఒక్క ప్రాణం నిలపడమే కాకుండా ప్రాణాన్ని నిలిచినందుకు ఆ జీవితం ఒక పరమార్థాన్ని కూడా అందజేసే జయ జానకి ప్రాణనాయకుడు అని ఒక్క మాటలో తెలపడం అనేది ఆ సమాసంలో చాలా గొప్ప విషయం. అంటే జీవితమే జీవితం దొరకడం అనేది కాకుండా ఈ జీవితానికి ఒక రూపుదిద్ది జీవితం పరమార్థాన్ని కూడా మనం అందేట్టు చేసే ప్రాణనాయకుడు రాముడు. కాబట్టి ఆ విధంగా అందచేస్తున్నాడు కాబట్టి ఈయన మాకు జగదానందకారకుడు, జగత్తు మొత్తానికి ఆనందకారకుడు ఈయనొక్కడే. అయితే జగత్తులో మిగతా ఆనందమిచ్చే వేరేవి లేవా అండి అంటే చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నట్టు మనకి కనబడచ్చు బయట ప్రపంచంలో. అది ఒక తిను పదార్థము కావచ్చు, ఏ ఇంద్రియాల ద్వారా మనకు అందే ఆనందం కావచ్చు, వినికిడికి సంగీతం కావచ్చు, తాకినందుకు మెత్తని పరుపులు కావచ్చు. ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళినా కూడా ఇవన్నీ ఆనందం ఇచ్చినట్టు కనపడినా కూడా ఆనందం వాటి సహజమైన ప్రకృతి కాదని మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకని ఆలోచించడానికి ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. ఏ విషయమైతే ఇంద్రియాల ద్వారా మనకు ఆనందం కలుగుతోందో అది అన్ని విషయాల్లో అదే విధంగా ఆనందం ఇవ్వలేకపోతుంది. అందులో మార్పు అనేది లేకపోయినా కూడా, అంటే ఒక తీపి పదార్థం ఉంది అంటే ఆ తీపి పదార్థం ఎల్లప్పుడూ కూడా అదే విధంగా ఆనందం ఇవ్వలేకపోతుంది. ఒకే సమయంలో అదే తీపి పదార్థము రెండు మూడు కన్నా ఎక్కువ తిన్నప్పుడు దాని నుంచి వచ్చే ఆనందం తగ్గిపోతుంది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఆ వచ్చే ఆనందం అనేది ఆ తీపి పదార్థములో మాత్రము లేదు అనేది తెలుస్తోంది. మరి ఎక్కడ ఉన్నది, నా ఎదురుకుండా కనబడుతున్న పదార్థం కదా అని ఆలోచిస్తే తప్పకుండా ఆ పదార్థం మిషతో ఒక ఆనందం అనేది నాలో కలుగుతోంది. ఆ ఆనందం ఎక్కడి నుంచో నాలోంచి వచ్చి ఉండాలి, లేకపోతే నాకు అనుభవం కాదు. ఎందుకంటే పదార్థంలో లేదు, అంతకుమించి బయట ఇంకేమీ కనబడట్లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆనందము అని ఆలోచిస్తే తప్పకుండా నాలోంచి మాత్రమే ఆనందం వచ్చి ఉండాలి అనేది మనకు విదితమవుతుంది. మరి నాలోంచి వచ్చి ఉన్నదైతే నాకు తెలియకుండా ఎలా ఉంది, లోపల దాగి ఉందా, ఎలా ఉంది అంటే ప్రస్తుతానికి నేను నాకు బయట దొరికే పదార్థాన్ని ఒక మిషగా పెట్టుకుని లోపల ఆనందాన్ని నేను వెలికి తీసినట్టు అవుతోంది. అయితే బయట పెట్టుకున్న పదార్థం మిషగా ఉన్నప్పుడు లోపల ఉండే నా ఆనందమే ఒక మిషగా కూడా జరిగే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంత లోతుగా మనని అంతర్ముఖం చేసి ఆనందం మనలోనే ఉంది, ఆనంద స్వరూపమే భగవంతుడు, ఆయన శ్రీరామచంద్రుడు అన్న ఒక గొప్ప విషయంతో ఈ పంచరంగ కీర్తనలోని మొదటి కృతి జగదానందకారక మొదలుపెట్టారు జగన్నాథస్వామి. పల్లవిలోనే సంగీతపరంగా చూసుకుంటే ఎత్తుగడే, హెచ్చు స్వరాల్లో అది నిలిచి ఎంతో ఉత్తేజం కలిగించే రాగము, ఎంతో ఉత్తేజం కలిగించే పాట అయి ఉండి భావపరంగా మనం చూసుకున్నప్పుడు అంత ఉత్తేజంగా అంత ఉన్నతమైన భావంతో మొదలుపెట్టారు జగన్నాథస్వామి. ఏమిటి అంటే నువ్వు ఆనందం కోసం ఇంకెక్కడా చూడక్కలేదు, అంతా లోపలే ఉంది, ఆ ఆనందం నీలోనే ఉంది, కాబట్టి నీ జీవితం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఆ జీవితాన్ని జయవంతం చేయడానికే ఆయన ప్రాణనాయకుడుగా నాలో నిలిచి ఉన్నాడు, నీలో నిలిచి ఉన్నాడు అని చేరస్వామి చెప్తున్నప్పుడు ఎంతో గొప్ప మోటివేషన్ ఇన్స్పిరేషన్తో మొదలవుతుంది కృతి. అటువంటి కృతి ఈ రోజు మనం చెప్పుకోవడం కూడా మనకి మన అదృష్టం అండి. ఈ కృతిలోని అనుపల్లవి విని దాని తరువాత దానిలోని భావం చెప్పుకుందాం. గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగదానందకారక. సూర్యుడి గురించి చెప్పడం జరిగింది గగనాధిప అని. సూర్యవంశంలో పుట్టిన జన్మించిన రామచంద్రుడు. మొత్తం గగనంలోకి తీసుకుంటే దానికి మొత్తానికి రూలర్, దాని మొత్తానికి ఒక రాజు వంటి వాడు సూర్యుడు. ఆ గగనానికి మొత్తానికి ఒక రాజులాగా వెలిగిపోతున్నాడు ఆ సూర్యుడు. అటువంటి సూర్యుడు కులంలో పుట్టిన రామచంద్రుడు. ఆయన రాజుల్లో కల్లా రాజు, రాజరాజేశ్వరుడు. ఎందువల్ల రాజరాజేశ్వరుడయ్యాడు అంటే సూర్యుడు ఎందువల్ల గగనానికి అధిపతి అయ్యాడు అందువల్ల ఈయన కూడా అయ్యాడు. సూర్యుడు గగనంలో అధిపతి అవడానికి కారణము ఆ చుట్టుపక్కల ఉండే ఎటువంటి వేరే విషయం తీసుకున్నా కూడా వాటి అన్నిటికన్నా స్వయం ప్రకాశంలో సూర్యుని మించింది లేదు. అంతేకాకుండా తనకి ఉన్న స్వయం ప్రకాశము తన కోసమే కాకుండా పరులకు జగత్తు కోసము ఉపయోగించే తత్వం సూర్యుడిది. నిరంతరము నిర్విరామంగా కృషి చేస్తూ ప్రపంచానికే మంచి చేస్తున్న సూర్యుడు. అటువంటి సూర్యుడితో పోల్చడము రామచంద్రుణ్ణి ఎందుకయ్యా అంటే, ఈయన కూడా ఎంతమంది రాజులు ఉన్నా రాజేయులు ఉన్నా కూడా ఈ ప్రపంచంలో వారందరిలోకి కూడా గుణాలలో సుగుణాలలో అగ్రగణ్యుడుగా ఉన్నాడైన. అటువంటి సుగుణాలు ఆయన స్వయం ప్రకాశం లాంటివి. ఆ గుణాలే ఆయన గురించి మాట్లాడతాయి. ఆయనేమి మాట్లాడుకోకలే ఆయన గురించి, గుణాలే ఆయన గురించి మాట్లాడతాయి. స్వామి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకిచ్చారు. రాముడు మితభాషి పూర్వభాషి అని. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు ఆయన గురించి, కానీ అందరూ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడతారా లేకపోతే ఆయన వెంట వెళ్దాము అని అనుకుంటూ ఉండేవారు. అటువంటి సుందరమైన తత్వం రాముడిది, ఎక్కువ మాట్లాడకపోయినా కూడా. పూర్వభాషి, ఎదురుకుంటేవారు తన్ను పలకరించే కన్నా ముందర కన్నా తనే వారిని పలకరించే తత్వం రాముడిది. అంటే తాను అధికుడు అని అనుకునేవారు కాదు, వేరే వారి కోసమే తానున్నాననుకునే పర్ఫెక్ట్ లీడర్ ఆయన రాముడు. కాబట్టి సూర్యుడితో పోల్చడం జరిగింది ఇక్కడ. సుగుణాకర సురసేవ్య, ఎవరైతే దేవతలందరూ కూడా ఆరాధించాలనుకుంటారో అటువంటి గుణగణాలన్నీ కలిగిన రాముడు. ఆయనకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం అనేది తెలియదు, ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, ఎప్పటికన్నా ఇవ్వగలడు. కాబట్టి ఆయన అటువంటి దాయకుడు, భవ్యదాయకుడు. సకలం ఏది కావాలంటే అది ఇస్తాడైనా, సదా సకల ఎప్పటికీ ఏది కావాలన్నా ఇవ్వగలడు అని ఇటువంటి అడ్జెక్టివ్స్ అన్నిటితో రాముణ్ణి ఆయన డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్లడం జరిగింది ఈ అనుపల్లవిలో. మనము పల్లవి నుంచి అనుపల్లవికి చైరస్వామి కదిలిన ఒక తీరు చూస్తే ఎంతో గొప్ప తత్వం అంతా మన ఆనందము, మనకి కావలసిన ఆనందం అంతా మన లోపలే ఉంది అని చైరస్వామి పల్లవిలో చెప్పిన తర్వాత అనుపల్లవిలో ఈ ఆనందానికి కారణము ఎవరు అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తున్నారాయన. దాన్ని ధృవపరుస్తున్నారు. ఏ విధంగా ధృవపరుస్తున్నారు అంటే ఆకాశ మొత్తంలోకి ఏ విధంగా ఒక్క సూర్యుడు అందరికన్నా గొప్పవాడులాగా ఉన్నాడు, అలాగే మీకు ఈ ప్రపంచంలోనూ ఈ సృష్టిలోనూ ఎన్నో విషయాలు కనబడచ్చు, కానీ ఆ కనబడే వాటిలన్నిటి ఏది కూడా స్వయం ప్రకాశం కాదు. సూర్యుడు మాత్రమే, రాముడు మాత్రమే, పరమాత్ముడు మాత్రమే స్వయం ప్రకాశము. మిగతావన్నీ కూడా ఈ సూర్యుడు ప్రకాశం, ఈ సూర్యుడు సూర్యరశ్మి పడి వెలుగుతున్నాయి తప్ప వాటికి సొంత వెలుగు తెలియదు. అదేవిధంగా ప్రపంచంలో కనబడుతున్న ఏదైతే మీ ఆనందం కోసం ఏర్పరచబడిచి ఉన్నాయని అనుకుంటున్నామో, ఈ కొండలు, ఈ కోనలు, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బు, ఈ రిలేషన్షిప్స్, అవన్నీ కూడా ఈ పరమాత్మ యొక్క సహజమైన ఆనందం రిఫ్లెక్ట్ అయ్యి కొంత ఎంతో కొంత రిఫ్లెక్షన్ వల్ల ఆ విధంగా కనబడుతున్నాయి తప్ప వాటికి సహజంగా ఆనందం అనేది వాటిలో లేదు, ఇందులోని ఈయనలోనే ఉంది అని ఒక్క గగనాధిపాని సూర్యుడితో పోల్చిందంటూ మళ్లీ పల్లవిలోని భావన అనుపల్లవిలో ఆయన తీసుకొచ్చి చూపెట్టారు. కాబట్టి ఇక్కడ ఫలదాయకుడు భవ్యదాయకుడు రాముడు అని చెప్పడంలో చారస్వామి చెప్పడం ఏమిటంటే, ఇటువంటి సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని మనము వదిలేసి సోర్స్ని అడగాల్సింది అడగకుండా గనక మనము ఈ బయట కనబడే దాని వాటి ఎదురుకుండా సొంత రశ్మి లేని స్వయం ప్రకాశం లేని విషయాల్ని మనం అర్థిస్తూ వాటిని భిక్ష వేడుతూ దేహిమాం అంటూ వెళ్లడం వల్ల ఏం లాభం ఉంది? అవి మనకిచ్చేవి కావు. సదా సకల ఎప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఎంత కావాలంటే అంత ఇవ్వగలిగిన భవ్యదాయకుడు ఒక రాముడు మాత్రమే, ఒక పరమాత్మ మాత్రమే అని మరొకసారి నిర్దిష్టంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే పల్లవి నుంచి అన్నపల్లవికి తారాస్వామి గారు చెప్తున్న వైనం ఏమిటి అంటే, నీకు ఆనందం కావాలి, ఆ ఆనందము నీకు వస్తున్నట్టు అనిపిస్తున్నా కూడా బయట నుంచి వచ్చేది కాదు, లోపలే ఉంది. ఈ లోపల ఉన్న ఆనందం కాబట్టి ఎవరు ఇవ్వాలి నిన్ను లోపలికి తిప్పాలి అంటే, ఎవరు తిప్పాలి? రాముడే తిప్పాలి. బయట నువ్వు తిరిగి బయట వాటి వైపు తిరిగి దేహి 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 అంటున్న కాలం జరిగేది కాదు. కాబట్టి కొంత నువ్వు లోపలికి తిరిగి అంతర్ముఖుడయ్యా రాముడి గనక ప్రార్థిస్తే తప్పకుండా ఈ ఆనందం ఎల్లవేళలా సర్వకాలలా నీదవుతుంది అన్న ఒక చక్కని టెక్నిక్, ధ్యానంలోని టెక్నిక్ లాగా ఈయన ఈ నాటరాగంలో జగదానంద కారక కృతిలో చెప్తూ రావడం జరుగుతోంది జారాస్వామి. ఇంకా ముందరికి వెళ్దామండి. చరణాలు చెప్పుకుంటే మొట్టమొదటి చరణము, అమరతారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘ సురాసుర పూజ దది పయోదివాసహరణ సుందరవదన సుధామయ వచోవృంద గోవింద సానందమావరాజ శుభకరణీయక జగదానంద కారక అని ఈ చరణం సాగుతుంది. ఇందులో రాముణ్ణి ఈ పాలపుంత అన్న ఒక నక్షత్రాలన్నీ కలిగిన పాలపుంత దేవతలైతే వారందరిలో వెలిగే, ఆ చుక్కల్లో వెలిగే ఒక చంద్రుళ్లాగా వర్ణించారు చారస్వామి. అట్లాగే దేవతలకి ఏమి కావాలి అని కోరుకుంటే వారికి ఇచ్చే కల్పవృక్షంగా వర్ణించారు. అంతేకాకుండా ఈ రాముడు ఎటువంటి వాడు, ఈ స్వరూపం ఎటువంటిది అంటే, అసలు తప్పు అనేది, కళంకము అనేది లేనటువంటి, పాపము అనేది అంటనటువంటి అనఘ స్వరూపము అని చెప్పారు. ఆ పాపము అంటనటువంటి అనఘ స్వరూపుడు శ్రీకృష్ణ అవతారంలో ఏ విధంగా అయితే ఆ గొల్లబామల దగ్గర పాలు పెరుగు దొంగిలించాడో దాని గురించి చర్చించారు. అంతేకాకుండా ఎటువంటి స్వరూపము రాముడిది అంటే తేజోమయమే, సుందర తరువు. ఎవరన్నా కూడా చూస్తే వారు మర్చిపోలేనటువంటి అందము, ప్రపంచంలో ఇంకా దీనికి సాటి రాగలదు అని చెప్పలేనటువంటి అందము. అంతేకాక ఒక్క అందమేనా అంటే, ఆ మాటలు మాట్లాడినప్పుడు మాటల నుంచి, ప్రతి మాట నుంచి కూడా తేనెలు జాలువారుతూ ఉంటాయి అని చెప్పారు. ఎప్పటికీ కూడా యవ్వనంతో ఉండి ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం అనేది ఎరుగని శరీరము గల రామచంద్రుణ్ణి వర్ణిస్తూ ఆయన అమరుడు అన్న ఒక భావం అక్కడ చెప్పి, అటువంటి పరమాత్మ, అటువంటి పరబ్రహ్మ స్వరూపము నీ సేవ చేసుకునే లక్ష్మీదేవి గురించి కూడా చెప్తూ, ఆ లక్ష్మీదేవి ఆయన్ని సేవ చేస్తోంది అన్న విషయం చెప్పి, తర్వాత ఈ రామచంద్రుడు అందరికీ కూడా ఎప్పుడూ కూడా శుభం కలగజేయాలి, కలగజేయుగాక అన్న ఒక చక్కని భావంతో ఆయన ఈ చరణాన్ని ముగించారు. మనం మొదటి చెప్పుకున్న చరణాలకి దీన్ని మళ్లీ మనం పోల్చి చూస్తూ ఉంటే, ఆనందం కలిగించే విధానంలో చూసుకుంటే బాహ్య స్వరూపము, చక్కని మాట, ఆయన మనకు చూపెట్టే బాట, ఈ మూడు కూడా ఎంతో ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి. ఆయన మనకి చూపెట్టే బాట ఒక పాలపుంతలో దేవతలందరికీ కూడా బాట చూపెట్టే విధానంగా ఆయన వెలుగుతున్నప్పుడు మానవులు మనకి ఆయన బాట చూపెట్టరా అన్న ఒక భావం మనకు కలుగుతుంది. అలాగే దేవతలందరూ కూడా వారికి ఏం కావాలి అనుకుంటే వారికి కల్పవృక్షంలాగా ఇవ్వగలిగిన రామచంద్రుడు మనకి మన వాంఛలు, మన కోరికలు ఎందుకు తీర్చలేరు? వాంఛలు కోరికలు తీర్చినప్పుడే కదండి ఆనందం వచ్చేది. అదేవిధంగా కృష్ణావతారంలో ఆయన చూపెట్టింది ఈ పాలు పెరుగులు ఏవైతే దాచుకున్నారో అటువంటి వాటిని ఆయన సంగ్రహించడం అన్నది అర్థమేమిటంటే, హృదయ భావాలని భగవంతుడి కోసం దాచిపెట్టి ఉంచితే గనక అది మనం అడగాల్సిన అవసరం లేకుండా ఆయన తీసుకున్నారు. అంటే ఒక భక్తుడితో ఎంత చొరవ అంటే భగవంతుడికి, మనము వెళ్లి అర్పించి అర్థించవలసిన అవసరం లేకుండా మన ఇళ్లలో ఆయన దూరి ఆయనే దొంగిలించడం అనే విశేషం చాలా చక్కని అందమైన భావం. ఆ భావాన్ని అందువల్ల కృష్ణావతారం గురించి చెప్తూ ఇక్కడ చర్చించారు చారాస్వామి. అటువంటి అంత గొప్పవాడై ఉండి, అంత మనందరికీ ఇచ్చే కల్పవృక్షం ఆయనే అయి ఉండి, ఆయనకంటూ ఒక పాపం అని లేకపోయినా కూడా పాపం తన మీద ఉన్నట్టు ఒక భావన కలిగింపచేస్తూ కృష్ణావతారంలో ఆయన చరించిన, కానీ ఇదంతా భక్తుడి కోసం, నేను ఏదైనా ఎటువంటి పనైనా చేస్తాను అన్న ఒక చక్కని భావం ఆయన చూపెడుతూ కింద ఉన్న భక్తుణ్ణి పైకి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తారు పరమాత్మ. ఇదంతా ఆ భక్తుడి ఆనందం కోసమే చేస్తారు కాబట్టి, తన కోసం అంటూ కాదు, భక్తుడి ఆనందం కోసమే చేస్తారు కాబట్టి ఇలా జగత్తులో ఏ ఒక్కరూ ఇద్దరు అని కాకుండా జగత్తులో ఉన్న పిల్లలందరూ ఆయన పిల్లలే కాబట్టి వారందరికీ ఆయన ఇదే విధంగా సహాయం చేస్తారు అన్న భావం చెప్పడానికి జగదానంద కారకాలు ఈ చరణం జాగ్రస్వామి చెప్పారు. ఇక తర్వాత చరణం, నిగమ నీరజ మృతజ పోషక నిమిష వైరవారిధ సమీరణ కథ తురంగ సత్కవి హృదయాలయ అగణిత వానరాధిపనాథ ఆంగ్రీయుగ అన్న చరణంలోని సమాసాలు చారస్వామి ఎంతో చక్కగా భావయుక్తంగా పాడారు. వేదము అన్న ఒక పుష్పం కమలము, దానిలో నుంచి జాలువారుతున్న అమృతం ఏదైతే ఉందో ఆ అమృతం ఆయనదే అయి ఆయన ద్వారా జాలువారుతోంది అని చెప్పడం ఒక అందమైతే, ఎప్పుడైతే మనుషులకి సందిగ్ధ అనేది ఒక మబ్బులాగా తెరలాగా వచ్చి పడుతూ ఉంటుందో ఆ మబ్బు తెరని అట్లా తేలిగ్గా కొట్టివేసే ఒక సుడిగాలి లాంటి వాడివి అని చెప్పడం మరొక అందమైన భావం. కానీ ఇటువంటి సుడిగాలిలాగా ఆయన వెళ్తూ ఈ ప్రపంచంలో ఉన్నవారందరికీ శంక అనేది తీసేస్తూ ఉండాలి అంటే ఆయన ఒక చోట కూర్చుంటే అవదు కాబట్టి ఆయన అన్ని చోట్ల వెళ్తూ ఉండడానికి గరుడుని వేసుకుని కగ తురంగ అన్న ఒక పదంతో ఆయన ఎప్పుడూ కూడా యాక్షన్లో ఉన్నారు, ఎప్పుడూ కూడా ఆయన కర్తవ్యాన్ముఖుడే ఉన్నారు అని చెప్తున్న భావం మరొక అందమైతే, సత్కవి దయాలయ అన్న భావంతో మనకి భక్త కవులు ఎవరైతే ఉన్నారో భక్త పోతన రామదాసు వంటి వారందరినీ తలుచుకుని ఆయన చెప్పారా అన్నట్టు వ్యాస సమేతంగా శంకర సమేతంగా అందరినీ తలుచుకుని ఆయన అటువంటి వారందరూ హృదయాలలో దాగి ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడో బయట గరుత్మంతుడి మీద వెళ్తున్నట్టు అన్న భావనలోకి మీరు వస్తారేమో, ఈ గగనము, ఈ విశ్వ గగనము, భగవంతుడు ఎగిరే గగనము మీ హృదయంలోనే ఉంది సుమా, అక్కడే ఆయన ఎగురుతున్నారు, అక్కడే ఆయన హృదయంలోనే నీకు భక్తి వస్తోంది, హృదయంలోనే ఈ వేద ఘోష జరుగుతోంది, నీ హృదయంలోనే ఈ శంకలు కూడా బయలుదేరుతున్నాయి కాబట్టి ఆ శంకలు బయలుదేరినప్పుడల్లా అక్కడ తన గగము తన గరుత్మంతుడు చేసే రెక్కల చప్పుడు వల్లనే కూడా శంకలన్నీ తీర్చివేస్తారు అని చెప్తూ చివరికి సుగ్రీవుడు రాజుగా ఉండి ఎటువంటి వానరులను ఆయన రాజుగా ఉండి ముందరికి తీసుకెళ్తున్నారో అటువంటి సుగ్రీవుడి చేత కొలవబడ్డవాడు అన్న ఒక భావంతో చాగరస్వామి ఈ చరణం చెప్పారు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు రాముడి బాహ్యంగా ఏ విధంగా చక్కని సౌందర్యవంతము కలిగి సౌందర్యం కలిగి చక్కని పదాలతో వేరే వాళ్ళని ఆకర్షింపచేస్తాడో అటువంటి రాముడు గురించి చెప్తూ, కానీ ఈ రాముడు కేవలము మాట్లాడడం అనేది మానవుల్లాగా మాట్లాడడం కాకుండా ఆయన మాట్లాడిందే వేదము, ఆ వేదము మన హృదయంలోంచే ఆవిర్భవిస్తూ ఉంటుంది, ఏ హృదయంలో వేదం వస్తుందో అక్కడే కూడా శంక కూడా వస్తుంది కాబట్టి ఆ శంకను కూడా తొలగింపు చేస్తూ ఉంటాడు అని మనలో ఉన్న ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్, ఒక మెంటర్ అన్న ఒక భావం తీసుకొచ్చి ఆ రాముణ్ణి హృదయంలో ప్రతిష్ఠింపు చేస్తారు చాగరస్వామి. కాబట్టి బయట చూడొద్దునైనా ఆనందం కోసం లోపలే చూడండి అని ఏ విధంగా ఈ పల్లవి నుంచే మొదలుపెట్టారు చాగరస్వామి కృతిలో, అదే భావాన్ని ఇక్కడ మళ్లీ తీసుకొచ్చి ఇది వేదస్వరూపుడైన భగవంతుడిని హృదయం నుంచి చేసే నాదం మాత్రమే సుమ అని మరొక్కసారి గుర్తు చేసి ముందరికి వెళ్తారు. ఇక తర్వాత చరణం, ఇంద్రనీలమణి సన్నిపాపఘన చంద్రసూర్య నయనాప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగదానందకారక అని సాగిన ఈ చరణంలో శాగరస్వామి మొట్టమొదట పరమాత్మ శరీరం ఏ విధంగా ఉంది అని చెప్తూ ఇంద్రనీలమణి ఎంత ఆ నీలము రంగు ఒక్క డెప్త్తో ఉంటుందో అటువంటి శరీరం కలవాడు. స్వామి చెప్పనే చెప్పారు నీలం రంగు దేనికి ఉంటుంది అన్న ఆ ఒక ప్రశ్నకి జాన్ హిస్లాప్కి స్వామి చెప్పారు, ఏదైతే అతి డెప్త్ ఉంటుందో అతి దూరంగానికి ఉంటుందో అది నీకు నీలంగా కనబడుతుంది. దూరంగా ఉండడము అంటే నీ కంటి చూపుకు అందనిది అని అర్థము. అంటే నీ కంటి చూపు చూడలేనిది, దానిని కొలవలేనిది, అది ఇప్పుడు నీలంగా ఉంటుంది. అందువల్ల పరమాత్మ శరీరము రాముడి శరీరము కృష్ణుడి శరీరము నీలమేఘ శ్యాముడు అన్నప్పుడు అది నీలంగా ఉండడంలోని అర్థము ఏమిటి అంటే అది మానవుడి ఊహకు అందనటువంటి తత్వము అని చెప్పడం. అటువంటి ఇంద్రనీలము ఒక రంగుతో ఉన్న శరీరము కలవాడా, అలాగే చంద్ర సూర్య నయనాలుగా కలవాడా, చంద్రుడు సూర్యుడు, చంద్రుడు సూర్యుడు నయనాలు అండంలో పరమాత్మకి ఒక అర్థం ఏమిటి అంటే చంద్రుడు రాత్రికి రాజు, సూర్యుడు పగలుకి రాజు. పగలు రాత్రి ఈ రెండు కలిస్తే ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ వారి జీవితాలు కొనసాగించడానికి జరుగుతున్న ఒక కాల ప్రమాణం. ఈ రెండు కలిస్తే మొత్తం కాలం ప్రమాణం ఉంది. అంటే కాల ప్రమాణం మొత్తము కూడా భగవంతుడి ముఖములోని చంద్రసూర్యుల వల్లే జరుగుతున్నాయి. అంటే ఆయన కంటి చూపుకి ఆనకుండా ఏది పాస్ట్ గాని ప్రజెంట్ గాని ఫ్యూచర్ గాని జరగట్లేదు. అంటే పగలు పగలంతా ఆయన వీక్షిస్తున్నారు, రాత్రంతా ఆయన వీక్షిస్తున్నారు, ఆయన దృష్టి సోకకుండా ఏది జరగట్లేదు అన్న ఒక భావం వస్తుంది. కాబట్టి ఆయన అప్రమేయుడు, ఆయన్ని మించిన వాడు వేరే వాడు లేడు, ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టము అన్నటువంటి భావంతో చెప్తూ ఎవరు, ఎందుకంటే ఈ సృష్టి ఏదైతే ఎందుకు అర్థం చేసుకోవడం కష్టం అంటే సృష్టి చేసిన బ్రహ్మకే తండ్రి ఆయన, వాగీంద్ర జనక బ్రహ్మకే తండ్రి, అందువల్ల మొత్తానికి ఈ అధిపతి ఆయన. ఆయన చెప్తూ ఇంత అధిపతి అయ్యి ఆయన ఏం చేస్తున్నారంటే తెల్లగా ఉన్న శుభ్రంగా ఉన్న ఆ నాగేంద్రుడి పైన శేనించి మాత్రం కనబడుతున్నారాయన. తాను ఏమి పని చేయనట్టు చేస్తూ కనబడుతున్నారు, ఎందుకంటే ఆయనకి చేయవలసిన అవసరం ఎటువంటిది లేదు. ఆయనకి సృష్టి తనంతట తాను జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన అవలీలగా ఆ విధంగా పడుకుని ఉన్నారు, శయనించి ఉన్నారు. అందువల్లనే ఈయన అంత గొప్ప దైవము అయిన శంకరుడు, ఎవరైతే యముణ్ణి నిర్జించాడో అటువంటి శంకరుడు కూడా సదా జపిస్తూ ఉండే రాముడు మన దేవుడు అని చెప్తూ ఈ చరణంలో చారస్వామి రాముణ్ణి ఎన్నో విధాలుగా పరబ్రహ్మగా ఆయన భావించి వర్ణించారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన భావం, అతి గొప్ప భావం ఏమిటి అంటే ఇంతమంది మహానుభావులందరూ బ్రహ్మ పరమశివుడు వీరందరూ కూడా ఎవరిని పూజిస్తున్నారో ఎవరిని కొలుస్తున్నారో అటువంటి రాముడే మన హృదయాల్లో, అంటే ఇంత ముందు చెప్పినట్టు మన హృదయాల్లో ఉండి మన శంకలు పోగొడుతూ మనని కాపాడుతూ ఉండగా ఇక మనకు భయం ఎందుకు, ఇక మనకు వేరే అనుమానాలెందుకు, దేహమెత్తి సందేహపడక వైదేహి భాగ్యమ దేహి దేహి అని రామనామం భజూరే అంటారు చారస్వామి. కాబట్టి వేరే శంకలేం పెట్టుకోకుండా మాకేలరా విచారము మముగన్న శ్రీరామచంద్ర అని ఆయన చెప్పినట్టు ఇక విచారపడకుండా ఉండడమే ఆనందం కలిగి ఉండడం. కాబట్టి ఆనందం కలిగి ఉండడము ఎప్పుడు మనకు సాధ్యమవుతుంది అంటే జగదానంద కారకుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు. ఆయన పాదాలు ఎందుకు పట్టుకోవాలి అంటే ఎందుకంటే నీకు నాకు కాదు, శంకరుడు పరమశివుడు బ్రహ్మ వంటి వారికే ఆయన పూజితుడు, వారితే ఆరాధ్య దైవమైన, కాబట్టి వారికే ఎటువంటి శంకలు లేక ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఇక నీకు నాకు ఈ ప్రపంచంలో ఉన్న మృత్యువు అన్న భయం వల్ల కలిగే బాధలు శంకలు ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే ఒకటే ఒక దిక్కు ఆయన పాదాలు పట్టుకోవాలి అన్న ఒక భావం తీసుకొచ్చినట్టు కనబడుతుంది. తర్వాత చరణం
పాద విజిత మౌని శాపశ్రవ పరిపాల వరమంత్ర గ్రహణలూల పరమ శాంత చిత్త జనకజాధిప సరోజ భవ వరదాఖిల
జగదానంద కారక. ఇక్కడ చరస్వామి అహల్య గౌతముని అహల్యకిచ్చిన శాపము, దానివల్ల అహల్య రాతిగా పడి ఉన్నప్పుడు ఆ రాతికి మళ్లీ నాతి రూపం ఇచ్చిన ఘట్టం మనకి గుర్తు చేస్తూ అటువంటి గొప్ప బ్రహ్మాండమైన పాదములు ఆ పాదస్పర్శ గురించి మాట్లాడారు. తర్వాత యజ్ఞాలన్నింటినీ రక్షించిన వాడు అని ఒక రామాయణంలోనే కాకుండా యాగము అన్నది ప్రతి మనిషి జీవితమే ఒక యాగము, ఆ జీవితంలో గల ఎన్నో అంశాలు ఇంకా అన్ని యాగములే, అటువంటి వాటిని రక్ష పరమాత్మే కాబట్టి ఆ రక్ష గురించి మాట్లాడారు. తర్వాత విశ్వామిత్ర మహర్షి దగ్గర నుంచి బల అతిబల వంటి గొప్ప మంత్రాలను గ్రహించినవాడు అని చెప్పారు. ఇవన్నీ ఇంత చేసిన రాముడు ఎటువంటి మనస్తత్వం కలవాడు అంటే ఎంతో చక్కని శాంతమైన మనస్సు కలవాడు. ఆయన చిత్తము అయింది ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటుంది. ఆయన ఎటువంటి ఒడిదుడుకులు ఏమి తత్వము అని చెప్పారు. అంతేకాక సీత బ్రహ్మ వంటి వారందరూ కూడా వారికి వరములనిచ్చి అటువంటి వారిని బోచినవాడు అన్న ఒక పదంతో ఆయన జగదానంద కారక అని ప్రపంచానికి ఈ విధంగా ఆనందం కలిగించేవారు అని చెప్పారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మొట్టమొదటి విషయం, రాముడు ఎంతో శాంతచిత్తము కలవాడు అన్న ఒక మాట చెప్పడంలో ఆయన అంటున్నది ఏమిటి అంటే, జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కలిగినా కూడా ఈ రాముడు నీ హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు వాటిని భరించే ఒక శక్తి ఆయన ఇస్తారు, కాబట్టి నువ్వు ఆ శక్తిని భరిస్తూ వెళ్ళాలి. దానికి మనకి ఆయన సూచకంగా ఏమి చెప్పారు అంటే, నువ్వు సీతామాతలాగా భూమి మీద పుట్టి ఎన్నో కష్టాలు పడచ్చు, అటువంటి వారికి ఆయన హృదయంలోంచి ఆయన హృదయంలో ఉంచుకుంటే కనుక ఆ బాధలు ఆ కష్టాలు తెలియకుండా తన శాంతచిత్తంతో మనకి ఓర్పునిస్తారు, మనకి ఆనందాన్ని చివరికి ఇస్తారు అన్న విషయం చెప్తూ, అదేవిధంగా నువ్వు బ్రహ్మతత్వంలాగా బ్రహ్మలాగా సత్యలోకంలో ఉండొచ్చు, ఈ బాధలకి కష్టాలకి దూరంగా ఉండండి, అటువంటి వారికి కూడా ఆ పదవి ఇస్తూ వారికి శాంతం కలిగించేది రామచంద్రుడే అన్న ఒక విషయం చెప్తూ వచ్చారు ఇక్కడ. కాబట్టి ఈ రామచంద్రుడు శాంతచిత్తం కలిగి ఉంటాడు అంటే మన ద్వారా ఎన్నో విషయాలు జరిపిస్తూనే కలిగి ఉంటాడు. అంటే మొట్టమొదట ఆయన శాంతచిత్తుడు కాబట్టి ఆయన ఏమి చేయకుండా ఉండిపోయాడా అంటే, రామావతారంలో ఆయన రాతిని నాతిగా చేశాడు, యాగాలన్నీ సంరక్షించాడు, మారిచ సుబాహులు లాంటి వారందరినీ సంహరించి, ఇక అదే కాకుండా బలాతిబల లాంటి ఏవైతే గురువు గారు ఇచ్చిన మంత్రాలు ఉన్నాయో వాటిని కూడా సంగ్రహించి అటువంటి గొప్ప విద్యార్థిగా కూడా అనిపించుకున్నారు. ఇటువంటివి ఎంతో కార్యంతో కర్తృత్వంతో చేసిన పనులన్నీ చేస్తూనే శాంతచిత్తంగా ఉండడము అన్న ఒక భావం ఇక్కడ మనం గమనించాలి. అంటే మనం చేస్తున్న పనిలో, రోజు చేస్తున్న పనిలో ఇన్ని పనులు చేస్తున్నాం కాబట్టి అలజడికి బాగా ఉంది, అలజడి ఆటోమేటిక్ గా వస్తుంది, స్ట్రెస్ వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. పరమాత్మ హృదయంలో మనం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఉన్నప్పుడు స్ట్రెస్ రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆయన ఇన్ని కార్యకలాపాలు చేస్తూ ఏ విధంగా శాంతస్వరూపులుగా ఉంటామో అట్లాగే మనం కూడా ఉందాము, ఇప్పుడు ఆనందం తాంత్రత అది వస్తుంది అన్న విషయం మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నట్టు చారాస్వామి అనిపిస్తుంది. తర్వాత చరణం, సృష్టి స్థిత్యంతకారక అమిత కామిత ఫలద అసమాన గాత్ర శచీపతి సుతాబ్ది మదహరణ ఉరగరాజార్చిత కథ సారహిత జగదానంద కారక అన్న తర్వాతి చరణంలో, ఈ సృష్టి స్థితికి అంతానికి మూడింటికి కూడా కారణం ఈయనే, అంటే పరమాత్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఈయన అని చెప్తూ, ఎటువంటి కోరికలైనా కూడా, ఎంత కష్టతరమైన కోరికలైనా, ఎంత తీరవు అనుకున్నటువంటి కోరికలైనా కూడా తీర్చగలవాడు అని చెప్తూ, ఎవరి శరీరము ఈ సృష్టి అంతా నిండి ఉందో, ఇంకా దానికి వేరే సమానమైన శరీరం అనేది లేదు, దానికి పోలిక లేదు అన్న విషయం చెప్తా. అంటే సృష్టి అంతా కూడా ఆయనే శరీరంగా మారి ఉన్నారు కాబట్టి దాని గురించి చెప్తూ, సచీపతి సుతాబ్ది ఇంద్రుడి కొడుకు అంటే వాలి గురించి చెప్తూ, ఆ వాలి తర్వాత సముద్రుడు వీరందరి మదము అణచిన వాడు, ఎవరికైతే వారి వారి శక్తి వల్ల మదము అనేది కలుగుతుందో అటువంటి వారి మదం అణించిన వాడు అని చెప్తూ, మొత్తం రామాయణం ఉన్న కథలోని సారము ఈయనే అన్న విషయం చెప్తూ ఈ చరణంలో రాముని చక్కగా వర్ణించారు జగదస్వామి. అంటే ఈ వర్ణన చూసుకుంటూ వస్తే పరబ్రహ్మ స్వరూపం ఈయన అని మొదలుపెట్టి సృష్టి స్థితి ఎంత కారక అని చెప్తూ, ఏది కావాలంటే అది, అంటే మోక్షము, కామము నుంచి మోక్షం వరకు తీసుకుంటే ధర్మార్థకామాంక్షల్లో ఆ కామము మామూలు కామాల గురించి, అర్థం గురించి, ధర్మం గురించిన కామాలు కాకుండా మోక్ష గురించి కామం వరకు కూడా ఆయన తీర్చగలవాడు, ఈయన ఇవ్వగలవాడు అని చెప్తూ, అటువంటి వాడు కానీ ఏం చేస్తాడు ఆ పరబ్రహ్మ అంటే, ఈ నాటకంలో మనతో పాటు అది ఆయన నాటకం ఆడిస్తున్నప్పుడు ధర్మంగా మంది మసలుకోమని చెప్తాడు. ఆ నాటకం ఆయన రాసిన ఆ స్క్రిప్ట్ బట్టి ధర్మంగా వెళ్తూ ఉండమని చెప్తారు. ఎవరికైతే అహంకారం పెరిగి నా వల్ల జరుగుతోంది అన్న భావం కలిగినప్పుడు అహంకారాన్ని తుంచేసి వారికి మంచే చేస్తారు, చెడు చేయడం అని మనం భావించకూడదు, మంచే చేస్తారు. ఎందుకంటే అహంకారం తెగితే కానీ వారు మళ్ళీ భగవద్భక్తిలోకి రారు, భగవంతుడిలో ఐక్యం కావడానికి వీల్లేదు. కాబట్టి అటువంటి ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చారు, ఉదాహరణలన్నీ సముద్రుడి ఉదాహరణ, వాయు ఉదాహరణ ఇస్తూ, అటువంటి వారిని అందరినీ రామాయణంలో ఆయన ఏ విధంగా మదమంచింది అన్న విషయం చెప్తూ, ఇటువంటి సారము రామాయణంలో ఏదైతే ఉందో ఆ సారమే రాముడు. అంటే రామాయణాన్ని మీరు ఒక కథలాగా అందులో జరిగే విషయాల గురించి ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇట్లా ఈ విధంగా ఆలోచించకుండా ఈ సారమంతా రాముడి వర్ణన మాత్రమే సుమ, ఇది భగవంతుడికి చెప్పడం మాత్రమే సుమ అని. అంటే భాగవతం ఏ విధంగా కృష్ణుడి గురించి తెలిపిందో అదేవిధంగా రామాయణం అనేది రాముడి గురించి తెలిపింది. రాముడి గొప్పతనము, రాముడి వర్ణన కోసము, రాముడి భావన కోసం చెప్పిన కథ కాని రామాయణము. ఒక కథ చెప్పడము, ఏదో రావణాసుడు సీతనెత్తుకుపోయాడు అన్నటువంటి కథ కోసం మాత్రం వినద్దు అని చారస్వామి మరొకసారి మళ్ళీ గుర్తు చేస్తూ, ఇటువంటి భావన కలిగి ఉండి అంతా రాముడే అన్న భావన కలిగి ఉన్నప్పుడే ఆనందం అనేది కలుగుతుంది, అది ఆయన మనకిస్తారు అని మరొకసారి గుర్తు చేస్తారు. తర్వాత చెప్పండి. సజ్జన మానసాబ్ది సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ లాలిత చరణ వాగుణాసురగణ మదహరణ సనాతన జనత జగదానందకారక అన్న ఈ చరణంలో మహానుభావులు, సద్భక్తులు, సజ్జనులు అన్నవారు ఎవరైతే ఉన్నారో వారి మనస్సులో ఉదయించే పుష్పము చంద్రుడు అన్న భావం ఇస్తూ, అయితే ఈయన వారి హృదయాలలో ఎగురుతున్నప్పుడు, తాను పుష్పకుమానం పైన ఎగురుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ పాదాలు హనుమంతుడు, సురసారిపు హనుమంతుడు ఆ పాదాలను తన చేతుల్లో పట్టుకుని, కోమలమైన కమలాలని తన చేతుల్లో పట్టుకుని పూజిస్తున్నాడు అన్న ఒక చక్కని చిత్రం మనకి ఆయన సృష్టించి, కానీ ఆయన ఎప్పుడు మంచివారికి ఈ విధంగా పూజనీయుడై ఉంటాడో అదేవిధంగా చెడు గుణములు కలవారికి వారి మదం ఎప్పుడు కూడా హరిస్తూ ఉంటారు అన్న విషయం మళ్లీ గుర్తు చేస్తూ, ఈయన ఇప్పటి వాడు కాదు సనాతనుడు అన్న భావమిస్తూ, బ్రహ్మచే పూజింపబడ్డవాడు అన్న మరి మళ్ళా మళ్ళా చెప్తూ ఈ చరణం ముగించారు శరస్వామి. అంటే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఇంతకుముందంతా శరస్వామి రాముడిని వర్ణిస్తూ రాముడి ఫిజికల్ ఫామ్, రాముడు ఏ విధంగా ఒక వేద ఘోష మన ద్వారా మన లోపల వినిపిస్తాడో, మన హృదయాల్లో ఆయన నివసించి ఉంటారో, అదేవిధంగా ఎప్పుడైతే మనకి శంక అనేది బయలుదేరుతుందో ఆ శంక అనేది తను పోగొడతాడో, అదేవిధంగా మనలో అహంకారం అనేది, మదం అనేది వచ్చినప్పుడు దాన్ని పోగొడతాడో అన్న విషయాలు చెప్తూనే ఇక్కడ చారస్వామి, అయితే నువ్వు సజ్జనుడు అయి నువ్వు మంచి గుణాలు కలిగి ఉన్నప్పుడు ఆయన నీ చేతిలో తన పాదాలు పెడతాడు, నిన్ను తనవాడిగా చేసుకుంటాడు, ఆయన ఉండే పుష్పవిమానం అన్న ఒక చిత్రపటంలో ఎప్పుడు కూడా నిన్ను ఒక హనుమంతుడిలాగా దాసుడుగా ఉంచుకుంటాడు, ఆ విధమైన నిన్ను దగ్గరికి చేరతీస్తాడు. అది ఇప్పటి కథ కాదు, సనాతనంగా జరుగుతున్న విషయమే. ఏమిటి జరుగుతోంది అంటే, ఆయన యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టు, మంచి చెడుకి ఎప్పుడైతే వైరం జరుగుతోందో ఈ మంచిని ఆయన కాపాడుతూ చెడుని నిర్మూలిస్తూ రావడం అనేది సనాతనంగా జరుగుతున్నది. అందువల్ల ఆయన తనయుడిగా బ్రహ్మ సృష్టిని చేస్తూ ఉంటే దాన్ని పోషిస్తూ ఉండడం ఈయన కర్తవ్యము అన్న ఒక విషయం చెప్పారు. ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే పుట్టింది మొదలు పోయేంత వరకు కూడా నిరంతరము జరిగే ఈ కథని ఒక సనాతన కథనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జన్మలోనే కాక ఎన్నో జన్మల నుంచి వస్తున్న కథ ఇది. ఈ ఇందులో ఎన్నో జన్మలో చేసుకున్న కర్మ వల్ల కలిగే ఒక విధమైన భావాలు, మంచి చెడు అని రెండు విధాలుగా ఉంటున్నాయి కాబట్టి ఆ మంచిని పోషిస్తూ చెడును నిర్మూలిస్తూ వెళ్లవలసిన బాధ్యత మానవుడికి ఉంది. అది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ పరమాత్మని మన హృదయంలో తిష్టింపజేసుకుని, తిష్టగా పెట్టుకుని ఆ ఆనందం మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆయన నేచరే, ఆయన స్వభావమే ధర్మాన్ని పునరుద్ధరించడం. కాబట్టి ఆయన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు మనలో ఎన్ని జన్మలు మనం ఎత్తినా కూడా, ఎంత జన్మ పరంపర జరిగినా కూడా, అన్నిట్లోనూ కూడా ఆయన మనతో అంచి చేయిస్తూ, చెడు నిర్మూలింపజేయిస్తూ చక్కని ధార్మికంగా మన జీవితం నడిపిస్తారు అని చారస్వామి ఇక్కడ సజ్జనులు అన్నవారు ఏ విధంగా ఉండాలి అనే విషయం తెలియజేశారు. తర్వాత చరణం. ఓంకార పంజర కీర పురహర సరోజభవ కేశవాది రూప వాసవరిపు జనకాంతక కళాధర కళాధరాప్త ఘృణాకర శరణాగత జనపాలన సుమనోరమణ నిర్వికార నిగమ సారతర జగదానందకారక. ఈ చరణంలో శరస్వామి ఒక పెనోరమిక్ వ్యూ శ్రీరామ పరబ్రహ్మది ఇచ్చారు. అంటే రామచంద్రుడు మన ఎదురుకుండా కనబడే రామాయణంలోని ఒక కథానాయకుడు అన్న మాట కాకుండా, ఈయన ఎటువంటి వాడు అంటే, అసలు ఓంకారము అన్న ఒక పంజరంలో ఉన్న చిలుక రామచిలుక ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెప్పడంలో అర్థం ఏంటంటే పంజరము కూడా ఒక రూపమే. అంటే ప్రణవము శబ్దం మొట్టమొదటి శబ్దం కాబట్టి శబ్దానికి కూడా అతీతంగా లోపల ఉన్న ఒక ప్రాణం ఏదైతే ఉందో ప్రాణశక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ అని ఎసెన్షియల్ ఫామ్ చెప్తూ అక్కడి నుంచి త్రిపురాంతకుడు అయిన శివునికి అట్లాగే కమల నుంచి సరోజ నుంచి ఉద్భవించిన బ్రహ్మకి కూడా నువ్వేనైనా ఆది మూలము అని చెప్తూ అక్కడి నుంచి కథలోకి వస్తూ ఉంటే ఇంద్రజిత్ తండ్రి అయిన రావణాసురుని చంపిన వాడివి నువ్వు, అంటే పాపాన్ని హరించిన వాడివి నువ్వు అని ఈ విధంగా పరమాత్మని ఆ ప్రణవము ఆది మూలము అన్న ఒక భావం నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ఆ బాధని పోగొట్టడానికి ఒక లోక కంటకుడుగా ఉన్న రావణాసురుడి బారి నుంచి లోకాన్ని కాపాడడం వరకు ఏ విధంగా కరుణా స్వరూపంతో స్వామి చేస్తారు తన కార్యము అన్న విషయం చెప్తూ చివరికి మళ్లీ నిగమ సారతర అసలు వేదాలు మొత్తానికి సారము నువ్వే అని మళ్లీ ఒక కంప్లీట్ సర్కిల్ తీసుకెళ్లి రాముని వర్ణిస్తారు. ఓంకార పంజరకీర అన్న ఈ పదాలలోనే ఎంతో చక్కని భావం కనబడుతుంది. ముఖ్యంగా నాటరాగంలో పాడిన ఈ పాటలో ఓంకారం హెచ్చు స్వరాల్లో ఓంకార పంచరకీర అన్న మాటల్లోనే ఒక చక్కని ఉత్తేజం మనకి ఇస్తూ చాగరస్వామి ఇది కంపోజ్ చేసిన విధానం ఎంత బాగుంది అంటే ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికే మళ్లీ చివరికి వెళ్లి చేరుతుంది మొత్తం భావము. ఎందుకంటే మనకి ఎండ్ టు ఎండ్ మనకి ఆమూల గ్రంథం సర్వము సకలము ఎప్పుడు కూడా రక్ష రామచంద్రుడే అన్న భావం ఇందులో తీసుకొచ్చారు. కరద్రుత శరజాల అసుర మదాపహరణ వణీసురాసురవన కవేణ విలజ మౌనికృత చరిత్ర సన్ముత శ్రీ త్యాగరాజనుత అని సాగిన తర్వాతి చరణంలో చారస్వామి శ్రీరామచంద్రుడి చేతులలో ఎన్నో శరములు గలవాడు అన్న విషయము చెప్పడము, బాణాలు ధరించి ఉన్నవాడు అని చెప్పారు. అంటే ఎందువల్ల అంటే ఎటువంటి మానవులకు భక్తులకి ఎటువంటి ఉపద్రవం కలిగినా కూడా అటువంటి ఉపద్రవానికి తగ్గట్టువంటి ఒక సొల్యూషన్ గలవాడు, ఒక బాణం కలవాడు అని చెప్తూ ఆయన ఎప్పుడైతే అసురత్వము అనేది తలలేస్తుందో అటువంటప్పుడు దాని ఆ మదము అణచేసేవాడు అని చెప్తూ అదేవిధంగా సద్గుణములు గనక ఉంటే గనక వాటిని పోషిస్తూ ఉండేవాడు. ఈయన ఇటువంటి పనులు చేశాడు కాబట్టి రామాయణం మొత్తంలో ఆయన గొప్పతనం ఆ విధంగా చాటాడు వాల్మీకి అనే విషయం చెప్తూ ఇటువంటి రాముణ్ణి నేను భావిస్తున్నాను, ఇటువంటి రాముణ్ణి పూజ చేస్తున్నాడు ఆరాధిస్తున్నాడు చారస్వామి అనే విషయం ఇందులో చెప్పాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రెండు. ఒకటి, మన భక్తుడికి ఎటువంటి బాధ కలిగినా కూడా ఆయన ఆనందం తగ్గడానికి ఆ బాధని పోగొట్టగల ఒక శక్తి, ఆ బాధని పోగొట్టే ఒక ఉపాయము రాముడి దగ్గర ఎప్పుడూ ఉంది. ఆ ఉపాయాలే ఆ బాణాలు. కాబట్టి ఆ బాణాలు అటువంటి పరిస్థితులకి ఆయన తప్పకుండా ఉపయోగిస్తారు కాబట్టి మనకు విచారము లేదు, మనం ఆనందింపవలసింది అన్న ఒక గట్టి భావం చెప్తూ అందరికి వెళ్ళిపోయారు. పురాణ పురుషన్రు వరాత్మజాశ్రిత పరాధీన కర విరాధ రావణ విరావణానగ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత అన్న చరణంలో ఇదే విధంగా శిష్టుల్ని దుష్టుల్ని ఏ విధంగా ఆయన కాపాడుతూ వస్తారు, ఏ విధంగా వారు శిక్షిస్తూ వస్తారు అన్న విషయం మళ్లీ మరోసారి మనకి గుర్తు చేస్తూ నువ్వు ధ్యానం గురించి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అనగుడు ఎవరికైతే పాపం అంటదో ఎవరిలో అయితే తప్పు అనే మాటకి అర్థమే లేదో అటువంటి పరమాత్మ నీ హృదయంలో ఉంటూ ఆ దశరథుడి తనయుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే గొప్పవారు పుణ్యాత్ములు పరాశరుడు వంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా కర విరాధ రావణాదులు వంటి వారిని ఆయన ఇప్పుడు కూడా శిక్షిస్తూ ఉంటారు అన్న విషయం చెప్పారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మానవులకి కలిగే బాధలు ఒక్కరోజు తీరిపోయేవి కాదు, ఎన్నో తెరలు తెరలుగా అసురుల్లాగా వస్తూనే ఉంటారు, జీవితకాలంలో ఎన్నో వస్తూ ఉంటాయి. వాళ్ళన్నింటినీ కూడా ఆయన ఏ విధంగా అయితే కరదూషణాదుల్ని రావణాసురుల్ని ఇంతమంది రాక్షసుల్ని ఆయన ఒక్కడూ ఏ విధంగా సంహరించాడు, అదేవిధంగా మనకి ఎన్ని బాధలు వచ్చినా కూడా వాటిలన్నింటి నుంచి మనం కాపాడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. అగణిత గుణ కనకచీల శాల విధాలన అరుణాభాసమాన చరణ అపార మహిమాద్భుత సుఖ విజన హృత్సదన సురమునిగణ విహిత కలశ నీర నిదిజ రమణ పాపగజ నృసింహవర త్యాగరాజనుత అన్న చివరి చరణంలో శరస్వామి ఎన్నో చక్కని భావాలు ఇక్కడిచ్చారు. కొన్ని మాత్రము అని చెప్తున్నాను. ఎన్నో గొప్ప గుణములు కలిగిన వాడు రాముడు. ఆయన పీతాంబర వస్త్రధార ఎప్పుడు చేస్తారు? మార వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏడింటినీ వృక్షాల్లోంచి ఒక బాణంతో కొట్టగలిగిన వాడు. కమలములు వంటి పద్మములు వంటి పాదాలు కలిగిన వాడు. అవ్యాప్తంగా అన్ని దశ దిశలు నిండిపోయిన ప్రతిభ కలవాడు, పేరు గలవాడు. అలాగే భక్తులు, సజ్జనులు, కవులు అన్నవారి సహృదయంలో నిండి ఉండేవాడు. మంచివారి కోసం ఎప్పుడు కూడా ఎన్నో మంచి కార్యములు చేసేవాడు. లక్ష్మి వల్లభుడు. పాపము అన్న ఏనుగుకి ఏనుగు వంటి పాపం చేసిన వాడైనా కూడా దానికి సింహస్వప్నం కలిగించే నరసింహముడు వంటి లాంటి వాడు జాగరస్వామి కొలిచి ఇటువంటి రాముడు అన్న భావం కలిగే విధంగా ఈ చివరి చరణంలో చెప్తూ ఎన్నో అగణిత గుణకచే అంటే ఇన్ని విషయాలు చెప్పుకున్నా కూడా ఇదంతా ఒక కవిత్వ ధోరణిలో సాగిపోయే ఒక వర్ణన అనుకున్నా కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏమిటి అంటే మన లోపల ఉన్న పరమాత్మ, మన హృదయంలో ఉన్న రాముడు, సాయిరాముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నో విషయాలు ఎన్ని చెప్పుకున్నా కూడా, 108 నామాలు చెప్పుకున్నా కూడా తీరిపోనటువంటి ప్రతిభ గలవాడు, శక్తి గలవాడు. ఎన్నో చేశాడు ఆయన. పురాణాలన్నీ దీని గురించి మాట్లాడుతున్నాయి. ఇంత గొప్పవాడిని మన హృదయంలో పెట్టుకుని మనము విచారము కలిగి ఉండడం అనేది మనకి తగదు కాబట్టి, ఆనందమే మన స్వభావం కాబట్టి అటువంటి ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉంటే ఆనందాన్ని ఆయనే కలిగజేస్తారు, ఎందుకంటే ఆయన జగదానంద కారకుడు అన్న మాటకి మళ్లీ తీసుకొస్తూ శారస్వామి ఈ కృతి వివరించారు. అయితే చివరిగా ఒక మాట చెప్పుకోవాలంటే జగదానంద కారక అన్న కృతిలో ఎంతో వర్ణన కనబడిన మనకి. ఇదివరకు చాకోపనిషత్తులో మనం ఆయన కృతుల్లోని ప్రతి మాట, ఆ అమృత బిందువు లాంటి మాటలోని అర్థాలు, నానార్థాలు మనం చూసుకున్నా కూడా ఇక్కడ ఈ స్పెసిఫిక్ కృతిలో ఎక్కువ వర్ణన అనేది కనబడినా కూడా దాని వెనకాల ఉన్న ఒక భావము, అది సంస్కృతంలో సాగిన ఈ కృతిలో ప్రతి మాటకి అర్థపరంగా మనము దానిలో కనబడి ఎన్నో దాని ఉన్న డెప్త్ కొని వెళ్ళలేకపోయినా కూడా, అందులో ఉండే ఎంతో సారాంశం తీసుకోలేకపోయినా కూడా దానిలో ఉండే సెంట్రల్ ఐడియా అంటే ఆనందం వైపు మనం ఎప్పుడు వెళ్తూ ఉండాలి, మన ఆనంద స్వరూపులం అని స్వామి ఏ విధంగా చెప్పారో అటువంటి భావమే చాగరస్వామి జగదానంద కారకాలు ఇచ్చారు అన్న ఒక విషయం మనం చర్చించుకున్నామండి. ఈ చర్చ ద్వారా మనకి మనం తీసుకున్న ఒక భావం ఏమిటి అంటే మన సాధనా మార్గంలో, మన జీవితంలో ఎటువంటి ఉడుదుడుకులున్నా కూడా స్వామి హృదయంలో పెట్టుకుని మనం సదా ఆనందం వైపు వెళ్ళిపోతూ ఉండాలి అన్న ఒక భావం తీసుకుని నేను చెప్తూ ఎండ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.